హలో ఎవ్రీవాన్, ఇవాల్టి మన ఎపిసోడ్లో నేను మీ అందరికీ నా చిన్ననాటి స్నేహితురాలు డాక్టర్ కళ్యాణి గారిని పరిచయం చేయాలనుకుంటున్నాను. కళ్యాణి గారు డెంటిస్ట్గా కొన్ని సంవత్సరాలు వర్క్ చేసి ఆ తర్వాత ఎన్ఐఆర్డీలో రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి పీజీ డిప్లొమా చేశారు. మన ఆంధ్రప్రదేశ్లో రంపచోడవరంలో ఉన్న చిన్న చిన్న గ్రామాలకి డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేశారు. యాజ్ ఏ డెంటిస్ట్గా మరియు యాజ్ ఏ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా మనకి చెప్పాల్సిన కబుర్లు చాలా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు, తన్ని త్వరగా మన షోకి ఇన్వైట్ చేసేద్దామా? హలో కళ్యాణి, ఐఎమ్ సో గ్లాడ్ టు హ్యావ్ యూ టుడే, వెల్కమ్ టు ద షో.
హాయ్ శ్వేత, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ.
కళ్యాణి, మన వ్యూయర్స్ కోసం చెప్తున్నాను, నువ్వు ఫస్ట్ బీడిఎస్ కోర్స్ చేసి అందులోనే వర్క్ చేసావు యాజ్ అ డెంటిస్ట్, తర్వాత మళ్ళీ రూరల్ సర్వీస్ కోసం ఎన్ఐఆర్డీలో కోర్స్ చేసావు. సో వీటన్నిటి గురించి మన ఆడియన్స్ కి కూడా పరిచయం చేద్దాం అన్నట్టుగా నేను ఇన్వైట్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే మన స్టూడెంట్స్ అంటే ఇప్పుడు బైపీసీ చదువుతున్న స్టూడెంట్స్ కోసం బీడిఎస్ కోర్స్ గురించి ఉన్న డీటెయిల్స్ అనేవి చెప్పేసి ఆ తర్వాత నా ఫేవరెట్ ఎన్ఐఆర్డీ కోర్స్ గురించి అడుగుతాను. సో వేర్ డిడ్ యూ స్టడీ దిస్ బీడిఎస్ కోర్స్ అండ్ ప్లీజ్ షేర్ ద డీటెయిల్స్.
I have studied my bachelor's in dental education from KLR's Lenora Institute of Dental Sciences in Rajahmundry, Andhra Pradesh. It's a reputed private dental college. Mine was a category private seat. Means government manaki reimburse chestundannamata.
Okay.
Just university fees okati pay chesthe chalu.
Ent untundi university fees?
మా అప్పుడు 40,000 ఉండింది. ఏ కేటగిరీ 40,000, 5 ఇయర్స్ కోర్స్ అన్నమాట, విత్ కంపల్సరీ 1 ఇయర్ ఇంటర్న్షిప్.
ఓకే, సబ్జెక్ట్స్ లాంటివి ఏమన్నా?
సబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ 3 ఇయర్స్ జనరల్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. జనరల్ అనాటమీ అంటే ఓన్లీ హెడ్ అండ్ నెక్ అన్నమాట.
ఓకే,
ఆస్టియాలజీ అవన్నీ ఉంటాయి, ఇంకా జనరల్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఓరల్ పాథాలజీ, డెంటల్ రిలేటెడ్గా ఇనీషియల్గా ఫస్ట్ 2 ఇయర్స్లో తక్కువ సబ్జెక్ట్స్ అన్నమాట. డెంటల్ ఎనాటమీ, డెంటల్ హిస్టాలజీ ఇట్లా ఉంటాయి. డెంటల్ మెటీరియల్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్గా డెంటిస్ట్రీలో ఏమేమి మెటీరియల్స్ వాడతారు డెంటల్కి సంబంధించి అవన్నీ డెంటల్ మెటీరియల్స్లో చెప్తారు.
అసలు డెంటల్ సైన్సెస్ తీసుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా?
ఇన్స్పిరేషన్ అంటే అప్పట్లో బాగా డాక్టర్ అవ్వాలి అని ఉండేది. ఇంకా ఎంబీబీఎస్ క్రాక్ చేయలేకపోయేటప్పటికి నెక్స్ట్ ఆప్షన్ బీడిఎస్ఏ ఉంటుంది కాబట్టి బీడిఎస్ చూస్ చేసుకున్నాను.
అవును, నాకు ఎప్పటి నుంచో ఈ డౌట్ ఉంది.
హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడం కదా.
ఓకే, అంటే హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలి అనే ఇంటెన్షన్ తో ఇంకా డెంటల్ తీసుకున్నాం. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అంటే మనం ఇద్దరం కూడా అనుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు, ఎంబీబీఎస్ టోటల్ హ్యూమన్ బాడీ గురించి అవుతారు, ఓన్లీ టీత్ గురించి సపరేట్ కోర్స్ ఎందుకు? నువ్వు చెప్పు ఇప్పుడు.
నేను అదే చెప్దాం అనుకున్నా, ఓన్లీ టీత్ అంటే ఒక టీత్ గురించి ఏమి ఉండదు, చాలా ఉంటది టీత్ గురించి అనేసి. నాకు డెంటల్ జాయిన్ అయ్యాక తెలిసింది, ఓహో ఒక పళ్ళు గురించి అంటే 5 ఇయర్స్ చదవడానికి ఇంత ఉంటుందా అనేసి.
అంటే అది బాగా కాంప్లికేటెడ్ అన్న, సెపరేట్ గా కోర్స్ పెట్టారు దానికి?
అంటే చాలా బ్రాంచెస్ ఉంటాయి డెంటిస్ట్రీలోనే, ప్రతి ఒక్కటి విడివిడిగా డీల్ చేస్తాం, ప్లస్ ఎమర్జెన్సీస్ కూడా ఉంటాయి డెంటల్లో. అంటే సేమ్ మెడికల్ కి ఎలా ఉంటాయో ఒక్కొక్కసారి మెడికల్ ఎమర్జెన్సీస్ కూడా మేము డెంటల్ హాస్పిటల్లో హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సడన్ గా ఒకసారి ఒక్కొక్కళ్ళు అలర్జిక్ గా ఉంటారు లోకల్ ఎనస్థీషియాకి, అప్పుడు వాళ్ళు సడన్ గా ఫెయింట్ అయిపోతారు. సో ఇట్ ఈస్ మెడికల్ కమ్ డెంటల్ ఎమర్జెన్సీ, అప్పుడు మనం దాన్ని ఆ సిచ్యువేషన్ ని టాకిల్ చేసుకునేలాగా ఈ సబ్జెక్ట్స్ అన్ని ట్రైనింగ్ చేస్తారన్నమాట.
ఓకే, సరే. అయితే నీ వర్క్ లో నీకు బాగా నచ్చిన థింగ్ ఏంటి? వాట్స్ యువర్ మోస్ట్ ఫేవరెట్ థింగ్ అబౌట్ యువర్ వర్క్?
వర్క్ లో అంటే థింగ్ అంటే సబ్జెక్ట్స్ వైజ్ బాగుంటుంది. ఒకటి కమ్యూనిటీ డెంటల్ క్యాంప్స్ ఉంటాయన్నమాట, మనం
ఓకే
పర్సనల్ గా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం.
ఓ
ప్రొఫెషనల్ గా అంటే మనకి ఫ్రీ హ్యాండ్ ఉంటుంది అన్నమాట,
ఓకే
పేషెంట్స్ ని జస్ట్ ప్రొఫెసర్స్ మన దగ్గర ఉంటారు, మనల్ని ట్రీట్ చేయమని చెప్తారు అన్నమాట. ఇప్పుడు కాలేజ్
ఓకే
లో అయితే పర్టికులర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇట్లా సర్జరీ ఒకటి, పళ్ళు రూట్ కెనాల్ ఒకటి, క్రౌన్ పెట్టడానికి ఒకటి, అలా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఉంటాయి. కానీ కమ్యూనిటీ క్యాంప్స్ అంటే అన్ని పేషెంట్స్ అందరూ ఒకేసారి వస్తారు,
ఓకే
ఒక పేషెంట్ ని మనకి ఇచ్చి మనం వాళ్ళని ట్రీట్ చేసేలాగా, జనరల్ ఓపీలోనే వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేలాగా
ఓకే అంటే
కాలేజ్
యాజ్
లో.
ఎ స్టూడెంట్ కమ్యూనిటీ క్యాంప్స్ అప్పట్లో నచ్చేవి అని చెప్తున్నారు.
అవును,
మరి వర్క్ చేసేటప్పుడు,
వర్క్
వర్క్
చేసే
చేసేటప్పుడు ఏంటి ఫేవరెట్ థింగ్, ఏమైనా
వర్క్
ఉందా?
చేసేటప్పుడు నాకు సర్జరీ అంటే చాలా బాగా ఇష్టం. ఇప్పుడు
ఓకే
పంటి నొప్పితో వస్తారు పేషెంట్, ఇమ్మీడియట్ గా మనం మెయిన్ డెంటిస్ట్రీలో పెయిన్లెస్ ట్రీట్మెంట్ అన్నమాట,
ఓకే
అప్పటికప్పుడే వాళ్ళ పెయిన్ రిలీవ్ అయిపోతే పేషెంట్ చాలా హ్యాపీ.
ఓహో
పేషెంట్ ఎంత హ్యాపీగా ఉంటే మనకి అప్పుడే ఏమంటారు, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కదా మనకి.
అవును అవును, అదో
ఈవెన్
సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ రోజు. ఓకే
అవును, అది ఇంకా వర్క్ చేసేటప్పుడు కన్నా నేర్చుకునేటప్పుడే అది ఇంకా బాగా ఉంటుంది అన్నమాట. మనం అప్పుడప్పుడే జాయిన్ అయి ఉంటాం, చదువుకుంటూ ఉంటాం, ఇంటర్న్షిప్ లో ఇలా ఒక ఎక్స్ట్రాక్షన్ చేస్తే వాళ్ళు చాలా బాగా తీసావమ్మా పన్ను నొప్పే తెలియలేదని ఒక ఎవరైనా పెద్ద ఆయన గాని అట్లా చెప్పారనుకోండి, మనకి బాగా అనిపిస్తుంది కదా. ఒక
అవును
రకంగా అది మనకి ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట, ఇంకా బాగా వర్క్ చేయొచ్చు, మనం బాగా చేయగలుగుతున్నాము అనేసి.
అవును. మరి ఏమన్నా అనాయింగ్ థింగ్స్ ఉన్నాయా, అంటే చిరాకు తెప్పించే విషయాలు, లేకపోతే లీస్ట్ ఫేవరెట్ థింగ్స్ అబౌట్ యువర్ వర్క్?
అనాయింగ్ థింగ్స్ యాజ్ సచ్ ఏం లేవు, కాకపోతే ఒక్కొక్కసారి పేషెంట్స్ బాగా స్టబర్న్ గా ఉంటారు అన్నమాట. అంటే ఇప్పుడు లైక్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మనం సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ తో తీస్తా ఉంటాం,
అవును
పేషెంట్ ని ప్రెషర్ తెలుస్తుంది బిగబట్టద్దు అని చెప్తాం అన్నమాట. కొన్ని కేసెస్ లో వాళ్ళకే తెలియదు వాళ్ళు గట్టిగా ప్రెషర్ ఇస్తున్నారు అనేసి,
ఓకే ఓకే
కౌంటర్ ప్రెషర్ ఇస్తున్నారు అని. అది బై ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఎంత ప్రెషర్ ఇచ్చినా కొంతమంది తీసేయగలుగుతారు అన్నమాట.
నాకైతే ముందు క్లినిక్ చూస్తేనే భయం వేస్తుంది, మీరు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ పెట్టుకొని కూర్చొని ఉంటారు అంటే మీకేమో అలవాటు అయిపోయింది, మరి మేము పేషెంట్స్ ఏమో ఇప్పుడు ఒకసారి వస్తాం కదా,
అవును, అది
అమ్మో ఏం చేసేస్తారో
డెంటిస్ట్
ఏంటో.
మీదే ఉంటుంది ఆ బాధ్యత. ఎప్పుడైనా పేషెంట్ కి మనం ఫస్ట్ విజిట్ వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండేలాగా చేయాలన్నమాట. ఒకసారి ఫస్ట్ విజిట్ బాగా లేదు, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది అంటే ఇంకా వాళ్ళు వెళ్ళరు, నెక్స్ట్
అవును
ఇంకో డెంటిస్ట్ ని నమ్మరు, మనల్ని నమ్మరు, మన దగ్గరికి అసలు రారు.
అవును, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్. సరే ఇప్పుడు ఫ్రెషర్ లెవెల్లో, అంటే జస్ట్ ఇప్పుడే బీడీఎస్ కోర్స్ అయిపోయిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి అప్పుడే క్లినిక్ ఎస్టాబ్లిష్ చేసుకోలేరు ఎవరైనా ఫ్రెషర్ లెవెల్లో, అంటే మరీ ఫస్ట్ నుంచి ప్లాన్డ్ పేరెంట్స్ కూడా డాక్టర్స్ అలా అయితే పెట్టుకుంటారేమో కానీ జనరల్ గా బయటే వర్క్ చేస్తారు, సో వాళ్ళకి వర్క్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి?
వర్క్ ఆపర్చునిటీస్ మనం ఫస్ట్ వెళ్ళి ఎవరైనా ప్రైవేట్ క్లినిక్ లో చేస్తేనే బాగుంటుంది,
ఓకే
లేదంటే పీజీ ఎంట్రన్స్ చేయడానికి కూడా కొంతమంది ఇష్టపడతారు. ప్రెషర్ అంటే బోత్ అట్ బీడీఎస్ లెవెల్ అండ్ ఎండిఎస్ లెవెల్ చూసుకోవచ్చు మనం.
ఓకే బీడీఎస్ లెవెల్లో ఫ్రెషర్ కి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, లైక్ సాలరీ కండిషన్స్? మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఈ ఏరియాస్ లో
ఆంధ్రప్రదేశ్ తమిళనాడు దే వోంట్ పే మచ్, బట్ ఇట్స్ బెటర్ యు వర్క్ దేర్ లైక్ ఫర్ సమ్ మినిమం ఆర్ బేసిక్ అమౌంట్ లైక్ 15,000 20,000.
ఓకే ఓకే తర్వాత విత్ 3-4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే,
వన్స్ ఒక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే మనం వి వోంట్ లైక్ టు వర్క్ దేర్ అన్నమాట, మన ఓన్ది మనం సెట్ చేసుకుందాం అనుకుంటాం. 3-4 ఇయర్స్ కూడా అవసరం లేదు యాక్చువల్ గా, 1 ఆర్ 2 ఇయర్స్ కి మనకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది.
ఆహా ఓకే ఓకే మరి సొంతంగా క్లినిక్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఎంత అవుతుంది
సొంతగా
మినిమంలో?
క్లినిక్ అంటే ఏరియాని బట్టి, ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. చాలా ఈజీ క్వశ్చన్ అనిపిస్తుంది కానీ చాలా టఫ్ క్వశ్చన్ అన్నమాట.
అవునా?
ఏరియాని బట్టి, మనం డిస్ట్రిక్ట్ ని బట్టి అట్లా ఉంటది. ప్లస్ దీంట్లో ఒకటి ఏం చెప్పగలనంటే, మెయిన్ మనం ఎస్టాబ్లిష్ చేసుకునే ఏరియాలో అదే ఇంత స్క్వేర్ ఫీట్ అని ఉంటుంది కదా, దాంట్లో ఎన్ని చైర్స్ పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి అనమాట. కొంతమంది సింగిల్ చైర్ తోనే చేసేస్తారు డెంటల్ చైర్,
ఓకే.
కొంతమంది మినిమం రెండు ఉండాలి అని అనుకుంటారు. దాన్ని బట్టి ఒక 4 లాక్స్
అంటే
నుంచి.
ఏరియాని బట్టి అని చెప్తున్నావు అంటే, లైక్ మనమే ఆ ప్లేస్ ని కొనుక్కొని ఆ తర్వాత క్లినిక్ పెట్టుకునేలాగా అలానా, లేకపోతే రెంట్ తీసుకుని
లేదు,
పెట్టుకునేలాగా?
జనరల్ గా అందరూ చాలా మంది ఒక 50% వరకు రెంట్ తీసుకునే పెట్టుకుంటారు.
ఓకే.
అంటే మనకి యాక్సెసిబుల్ ఏరియాలో పెట్టుకోవడానికి మనకి అక్కడ ప్లేస్ లో సైట్ ఉండదు కదా,
అవును,
ఉన్నా అంత అఫోర్డ్ చేయలేం కదా సైట్ కొనేసుకుని పెట్టుకునే. అంత జనరల్ గా మోస్ట్లీ రెంటల్ గానే ఉంటాయి.
ఓకే.
క్లినిక్ ఏరియాని బట్టి అంటే ప్లేస్, అది స్పేస్ ఎంత తీసుకుంటుందో దాన్ని మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఒక
ఓకే.
4-5 లాక్స్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా అక్కడ నుంచి మల్టీ స్పెషాలిటీ సెటప్ దాకా వెళ్ళిపోతుంది.
ఓహో, సో మినిమం ఒక 5 లాక్స్ దగ్గర పెట్టుకుంటే బీడీఎస్ ఫినిష్ చేసే స్టూడెంట్స్ 1 ఇయర్ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు పెట్టేసుకోవచ్చు ఒక క్లినిక్.
అవును,
ఓకే, బాగుంది.
బీడీఎస్ తో పెట్టుకున్నా సరే మనం కన్సల్టెంట్స్ ని పిలుచుకోవాలన్నమాట. ఇప్పుడు 9 బ్రాంచెస్ ఉంటాయి మాకు మెయిన్ గా క్లినికల్స్ లో. సో బీడీఎస్ వాళ్ళు ఎంత బాగా ట్రైన్ అయ్యి అన్ని చేయగలిగినా, ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్ లేదంటే ఫ్రాక్చర్ కేసెస్, ట్రామా కేసెస్ ఇలాంటివి డీల్ చేయలేరు అనమాట. సడన్ గా ఏదన్నా యాక్సిడెంట్ అయ్యింది, ఒక్కొక్కసారి స్కల్ ఫ్రాక్చర్స్ ఇలా జా ఫ్రాక్చర్స్ అట్లా కూడా వస్తారనమాట.
మరి
అప్పుడు
కన్సల్టెంట్స్ ని పెట్టుకోవాలంటే మీకు మీరే కాంటాక్ట్ చేసుకోవాలా? దానికి ఏమైనా ఏజెన్సీ ఉంటుందా? అలాగే ఏమైనా ఉందా?
అంటే ఇట్స్ ఆల్ అబౌట్ నెట్వర్కింగ్ అనమాట. మన మన ఫ్రెండ్స్, మన సీనియర్స్ అట్లా అంతా నెట్వర్క్ ఆల్రెడీ అప్పటికే మనకి బిల్డ్ అయిపోయి ఉంటుంది.
ఓకే.
మన లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళనే పిలుచుకోవచ్చు. పర్ కేస్ అని ఇంత ఛార్జ్ చేస్తారు, లేదంటే కొంతమంది ఫ్రెండ్లీగా కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే కొంచెం ఇనిషియల్ స్టేజెస్ లో మనం కొంచెం
ఓకే, అంటే అంతా మన పర్సనల్ నెట్వర్కింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సరే, మరి ఈ కోర్స్ ఇంకా తీసుకోలేదని, ఈ కోర్స్ ఇంకా తీసుకోవాలి అని ఆలోచించే స్టూడెంట్స్ కి ఏమైనా సజెషన్స్ ఇస్తారు?
కోర్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళంటే, బి కైండ్ టు యువర్ పేషెంట్ అండ్ బి ఎంపథెటిక్.
ఓకే,
అలా ఉంటేనే మనం చేయగలం. అది చాలా బేసిక్ థింగ్. మిగతావన్నీ మన కోర్సు, మన స్టాఫ్, మన టీచర్స్ నేర్పిస్తారు. అంటే ఐ హావ్ సీన్ ఫ్యూ పీపుల్, అంటే పేర్లు మెన్షన్ చేయడం అట్లా కాదు కానీ, కాలేజ్ లో చదువుకునేటప్పుడు కొంచెం రఫ్ హ్యాండ్లింగ్, రఫ్ ప్రాక్టీస్ అట్లా ఉన్న పిల్లలు కూడా ఉండేవాళ్ళు అనమాట. ఎట్లాగోలా, అంటే ఇంత ఓపెన్ స్టేజ్ లో నేను చెప్పొచ్చో లేదో తెలియదు యాజ్ ఎ డెంటిస్ట్. అంటే ఎడ్యుకేషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ క్లినికల్ ప్రాక్టీస్ కదా, అప్పట్లో ఉంటారు ఎట్లాగోలా పన్ను తీసేయాలి, అలా వద్దు.
అదిగో అందుకే మేము భయపడేది డెంటిస్ట్ దగ్గరికి.
అలా అలా వద్దు, అట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అయితే డోంట్ కమ్ ఇన్ టు డెంటిస్ట్రీ.
ఓకే,
ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మెడికల్ అన్నమాట. ఇంకా ఒక ఫేవరెట్ కోట్ ఉండేది మాకు, ఏంటది, ఆల్ డెంటిస్ట్ ఆర్ డాక్టర్స్ బట్ ఆల్ డాక్టర్స్ ఆర్ నాట్ డెంటిస్ట్ అని చెప్పి.
ఓ, అంటే డెంటిస్ట్ కి పేషెంట్స్ ఎక్కువ ఉంటుందనా?
సో వి ఆర్ యూనిక్ ఇన్ దట్ వే.
ఓకే.
అంటే ఒక రకంగా మమ్మల్ని మేము మెడికల్ డాక్టర్స్ కంటే ఎక్కువ అనుకుంటూ అట్లా ఇన్స్పైర్ చేస్తూ మోటివేట్ చేస్తూ అలా అనుకునే వాళ్ళం అన్నమాట. ఈవెన్ మెడికల్ కన్నా కూడా చాలా పేషెంట్ గా ఉండాలి డెంటల్ లో. సో మీకు ఆ ఎంపతి ఆ కైండ్నెస్ అట్లా ఉండేటట్లయితేనే రావటం బెటర్ అన్నమాట.
సరే, అయితే ఏమన్నా మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పు మీ కాలేజ్లో.
మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే అగైన్ ఐ ట్రై యూస్ టు ఎంజాయ్ లాట్ ఇన్ మై కమ్యూనిటీ డెంటల్ క్యాంప్స్.
ఓకే, ఎక్కడ చేస్తారు కమ్యూనిటీ డెంటల్ క్యాంప్స్? చదవడం రాజమండ్రిలో కదా చదివింది?
రాజమండ్రి రాజానగరం అని హైవే మీద ఉంటుంది అన్నమాట, వైజాగ్ వెళ్ళే హైవే.
ఓకే,
ఇన్ అండ్ అరౌండ్ రాజానగరం సరౌండింగ్ విలేజెస్ అన్నిటికీ మేము డెంటల్ క్యాంప్స్ కి వెళ్ళేవాళ్ళం. ఇంకొకసారి దూరంగా కూడా వెళ్ళేవాళ్ళం, కాకినాడ పిఠాపురం అట్లా కూడా వెళ్ళేవాళ్ళం అన్నమాట.
ఓకే ఓకే,
అంటే మనకి కావాల్సినవన్నీ ఒక వాళ్ళ కాలేజ్ వాళ్ళు వ్యాన్ ప్రొవైడ్ చేస్తారు మన డిపార్ట్మెంట్ నుంచి. కమ్యూనిటీ అని సపరేట్ గా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది,
ఓకే,
ఆ కమ్యూనిటీ డిపార్ట్మెంట్ లో ఎక్విప్మెంట్ అవంతా పట్టుకొని మేమే వెళ్తాం అన్నమాట.
సరే, మరి యాజ్ ఎ డెంటిస్ట్ మన లిజనర్స్ అందరికి ఒక ఏదో ఒక టిప్ అంటే, లైక్ మేమందరం ఫ్యూచర్ పేషెంట్స్ కదా, త్వరగా పేషెంట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో.
అంటే లిజనర్స్ కంటే జనరల్ గా మామూలు రెగ్యులర్ సజెషన్స్ కాకుండా కూడా ఉన్నాయి. రెగ్యులర్ సజెషన్స్ అంటే ప్రతి 6 మంత్స్ కి ఆర్ 1 ఇయర్ కి ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోండి, 3 మంత్స్ కి ఒకసారి బ్రష్ మార్చండి, సాఫ్ట్ టూత్ బ్రష్ వాడండి, ఇవన్నీ రెగ్యులర్ అన్నమాట. ఇవి అందరూ చెప్పేవే. కాకపోతే ఇంకొకటి ఏంటంటే పర్టికులర్ గా నేను చెప్దాం అనుకునేది, ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్లీజ్ ట్రై టు ట్రస్ట్ యువర్ డెంటిస్ట్. అంటే
ఓకే,
అంటే కామన్ గా జనరల్ గా పేషెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, చిన్న పన్ననే పని వెళ్ళాను, ఒక టాబ్లెట్ ఏదో ఇంజెక్షన్ ఇచ్చే బదులు ఇంత పెద్ద ట్రీట్మెంట్ ప్లాన్ చెప్పారు, 20,000 30,000 బిల్ అయిపోయింది, అవి చేయాలి ఇవి చేయాలన్నారు అనేసి జనరల్ గా ఒక మైండ్ సెట్ ఉంటది అన్నమాట.
అవును, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చెప్తారు కదా,
రూట్ కెనాల్ చెప్తారు. అంటే మేము ఎలా చెప్తామంటే ఒక హోలిస్టిక్ అప్రోచ్ లాగా, ఒకసారి వస్తే మీ ఓరల్ క్యావిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయడానికి చూస్తాం అన్నమాట. ఇంకా ఈ పన్ను నొప్పే కాకుండా ఈ మిగతా పళ్ళు పాడైపోయినాయి, మొత్తం ఓవరాల్ గా నోరంతా బాగాలేదు, క్యాల్కులస్ ఫామ్ అయింది, గార పట్టింది, క్లీన్ చేయించుకోండి, ఇట్లా మొత్తం చెప్తాం. సో అదంతా డోంట్ థింక్ లైక్ వీఆర్ ట్రయింగ్ టు ఫిల్ అవర్ పాకెట్, అట్లా కాదు, మేము మీ గురించే చెప్తాం అన్నమాట.
ఓకే,
అది ఒక సజెషన్ నా వైపు నుంచి.
సరే, అయితే డెంటిస్ట్ చెప్పిన మాట వినాలి, ఇంట్రెస్ట్ చేయడం మంచిది అన్నమాట. సరే కళ్యాణి, మరి వీడియోస్ కోర్సు డెంటల్ కోర్సెస్ వీటన్నిటితో బిజీగా ఉండి అప్పుడు వర్క్ చేస్తున్నావు కదా, సడన్ గా మళ్ళీ రూరల్ సైడ్ అంటే రూరల్ సర్వీస్ చేయాలని ఎందుకు అనిపించింది, దానికి ఇన్స్పిరేషన్ ఎవరు?
దానికి కూడా ఒక రకంగా కమ్యూనిటీ డెంటల్ క్యాంప్స్ అని చెప్పుకోవచ్చు.
ఓహో,
చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉండేవాళ్ళు కమ్యూనిటీ డెంటల్ క్యాంప్స్ లో, అప్పుడు వాళ్ళకి డెంటల్ నీడ్స్ కన్నా కొన్ని బేసిక్ నీడ్స్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వని పేషెంట్స్ ఉన్నారు అనేలాగా నాకు ఒక థాట్ ఉండేదన్నమాట. సో అప్పుడు ఇట్లా ఏమన్నా రూరల్ రిలేటెడ్ గా రూరల్ కోర్సెస్ అట్లా ఉంటాయా అని చూస్తే మా బ్రదర్ చెప్పారన్నమాట, ఇట్లా ఎన్ఐఆర్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది.
ఎన్ఐఆర్డి అంటే ఎక్స్పాండ్ చేయవా మన ఆడియన్స్ కోసం?
ఎన్ఐఆర్డి అంటే ఎన్ఐఆర్డి ఇస్ యాక్చువల్లీ ఎన్ఐఆర్డి పిఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్.
ఓకే, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కదా అది?
అవును, ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్, ఓన్లీ రూరల్ గురించే కాదు దాంట్లో కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మాది సెంటర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అండి, సిపిజిఎస్ మాది.
ఓకే, హైదరాబాద్.
హైదరాబాద్ లో అట్లాగే చాలా బ్రాంచెస్ ఉంటాయి దాంట్లో. ఇంకా ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్స్ వస్తారు, మెయిన్ వాళ్ళు ట్రైనింగ్ మీద ఫోకస్ చేస్తారన్నమాట, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా చాలా ట్రైనింగ్స్ ఉంటాయి ఎన్ఐఆర్డీలో. మామూలు జనరల్ గా కూడా వాళ్ళ వెబ్సైట్ లో ఇట్లా పలానా తేనెటీగల పెంపకం లేదంటే బ్రిక్స్ మేకింగ్, ఏదైనా ఒకటి లైవ్లీహుడ్ గురించి మెయిన్ గా.
ఓకే, అంటే ఇప్పుడు మీరు చదివిన ఎన్ఐఆర్టీ కాలేజ్ లో కూడా ఇట్లాంటి లైవ్లీహుడ్ ట్రైనింగ్ ఉందా?
ఉన్నాయి లైవ్లీహుడ్ ట్రైనింగ్స్, ఒక 15-20 డేస్, 1 మంత్ అట్లా ఇస్తారు, లేదంటే 1 వీక్ కూడా ఇస్తారు. మామూలు జనరల్ పబ్లిక్ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. తర్వాత మనం చిన్న కుటీర పరిశ్రమ అంటారు కదా,
స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ,
అలా ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇలా తేనెటీగల పెంపకం లేదంటే విస్తరాకులు చేస్తారు కదా, ఆ మెషిన్స్ అవి ప్రొవైడ్ చేస్తారు, వాటి మీద ట్రైనింగ్ ఇస్తారు. మళ్ళీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు కదా, ద్వాక్రా మహిళలు, వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ అవి కండక్ట్ చేస్తారు ఇక్కడ. ఈవెన్ ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్స్ కి కూడా ట్రైనింగ్స్ ఇస్తారు.
ఓకే, అలా ట్రైనింగ్ క్యాంప్స్ లాగా కాకుండా జనరల్ గా ఎన్ఐఆర్టీ కోర్సెస్ గురించి చెప్తావా?
జనరల్ గా ఎన్ఐఆర్డి కోర్సెస్ గురించి
ఇప్పుడు ఓన్లీ నువ్వు చేసిన కోర్స్ వరకు ఎలాబరేట్ చేయి.
ఓకే, నేను చేసిన కోర్స్ వరకు అంటే అది కూడా ఓవరాల్ గా అన్ని నేర్పిస్తారు మాకు, అకౌంటింగ్.
అంటే కోర్స్ నేమ్ ఏంటి? ఇప్పుడు ఎన్ఐఆర్డీలో నువ్వు చేసిన కోర్స్ పేరేంటి?
నేను చేసింది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్మెంట్.
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్మెంట్.
రూరల్ మేనేజ్మెంట్ ఇది ఒక మేనేజ్మెంట్ కోర్స్ అని అనుకోవాలి మనం. మేనేజ్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్ని నేర్పిస్తారు.
ఓకే,
కాకపోతే రూరల్ ఆ మేనేజ్మెంట్ కోర్స్ ని మనం రూరల్ పీపుల్ కి ఉపయోగపడేలాగా చేసుకునేలాగా రూరల్ సబ్జెక్ట్స్ కూడా నేర్పిస్తారు అన్నమాట.
ఓకే, అండ్ ఇంకా ఇంకేమైనా చెప్పాలా కోర్స్ గురించి? చెప్పు, ఇంకా ఏమైనా ఉన్నాయా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ కోర్స్ గురించి అంటున్నాను?
కోర్స్ గురించి అంటే నేను చదివినప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది, ఎనీ డిగ్రీ ఈజ్ ఓకే అన్నమాట. ఇప్పుడు అట్లా లేదు, కంపల్సరీగా మేనేజ్మెంట్ కోర్సెస్ ఉంటాయి కదా, జీమాట్ అవన్నీ, క్యాట్ అవన్నీ, వాటిల్లో ఏదో ఒక మేనేజ్మెంట్ కోర్స్ ని స్కోర్ చేసి ఉండాలి. ఆ మేనేజ్మెంట్
అంటే
ఎగ్జామ్
MBA క్వాలిఫికేషన్ ఉండాలా లేకపోతే ఆ ఎంట్రన్స్ రాసి ఉండాలా?
ఎంట్రన్స్ రాసి ఉండాలి, MBA క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు, ఎనీ డిగ్రీ.
ఓకే, జీమాట్ గాని క్యాట్ గాని ఇవి క్వాలిఫై అయ్యి ఉండాలి, అప్పుడే సీట్ వస్తుంది అని చెప్తున్నారు.
అవును, నేను చదివినప్పుడు లేదు, వాళ్ళు ఓన్లీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు,
సెపరేట్ గా పెట్టేవాళ్ళు వాళ్ళ ఇన్స్టిట్యూట్ వర్క్.
ఇప్పుడు కూడా ఉంది ఎగ్జామ్, కాకపోతే అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక మేనేజ్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉండాలి మనం.
మరి ఇట్లాంటి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి?
టాటా ఇన్స్టిట్యూట్ అని ఉన్నది, టిస్,
ఓకే,
సోషల్ సైన్సెస్ లో రూరల్ డెవలప్మెంట్ గురించి.
అంటే ఎన్ఐఆర్డీ అనే
సోషల్ సైన్సెస్ చేసే వాళ్ళు రూరల్ కూడా చేసే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట.
ఓకే, సో ఈ గ్రాడ్యుయేషన్
వర్క్ కొలీగ్స్ లో మెయిన్ వీళ్ళే వస్తారు, ఎన్ఐఆర్డి, టిస్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, అవి వాటి బ్రాంచెస్ ఉన్నాయి ముంబై, అట్లా ఢిల్లీ, హైదరాబాద్, అలా.
సో ఇండియా మొత్తంలో ఎన్ఐఆర్డి అనే ఇన్స్టిట్యూట్ ఓన్లీ హైదరాబాద్ లో ఉంది, అంతేనా?
అవును, ఎన్ఐఆర్డి ఒకటే.
ఓకే, వన్స్ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మీ వర్క్, అంటే జాబ్ లో జాయిన్ అయిన తర్వాత అసలు మీ వర్క్స్ ఏమేమి ఉంటాయి, వర్క్ ప్రొఫైల్ మొత్తం ఏముంటుంది?
జాబ్ లో జాయిన్ అయ్యాకంటే దీనికంటే ముందు నేను చెప్పాల్సింది ఏముందంటే, ఎన్ఐఆర్డికి ఎలాంటి రిక్రూటర్స్ వస్తారు అనేసి, ఎవరు రిక్రూట్ చేసుకుంటారు అనేసి.
ఓకే,
నేను చదివింది 1 ఇయర్ కోర్సు, ప్రెసెంట్ ఇప్పుడు 2 ఇయర్ కోర్స్ నడుస్తుంది. ఎవరైనా సరే ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ బి ప్లేస్డ్ బై ద ఇన్స్టిట్యూట్, 100% అని చెప్పుకోవచ్చు చెప్పాలంటే. వాళ్ళు ఓన్లీ స్టేట్ ఎస్ఆర్ఎల్ఎంస్ ఉంటాయి అన్నమాట, రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఎస్ఆర్ఎల్ఎం అంటే.
ఓకే,
ఇప్పుడు రిమోట్ ఏరియాస్ లో, రూరల్ ఏరియాస్ లో లైవ్లీహుడ్ లైవ్లీహుడ్ ని తెలుగునే ఏమంటాం,
అవసరం లేదు, అర్థమవుతుంది ఆడియన్స్ కి చెప్పేసి.
అదే వాళ్ళ లైవ్లీహుడ్ ని బెటర్ చేసేటందుకు కొన్ని ఉంటాయన్నమాట ఆర్గనైజేషన్స్, మెయిన్ వాళ్ళే ఆ స్టేట్ టీమ్స్ ఏ వచ్చి రిక్రూట్ చేసుకుంటారు. అది
అంటే
ఏమి
వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏనా అవి కూడా
అవును,
ఎన్జిఓస్?
ఎన్జిఓస్ కూడా ఉంటారు, రిక్రూటర్స్ చాలా వైడ్ వెరైటీగా ఉంటారు అన్నమాట. మెయిన్ గా చాలా మంది 50% వాళ్ళు ఎస్ఆర్ఎల్ఎంస్ అబ్జార్బ్ చేసుకుంటారు.
ఎస్ఆర్ఎల్ఎం అంటే
ఎస్ఆర్ఎల్ఎం అంటే స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్,
ఓకే.
బీహార్, ఏదైనా బీహార్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఇట్లా. ఏపీవి ఎస్ఆర్ఎల్ఎం అని రాదు, ఏపీ సెర్ఫ్ అని వస్తుంది, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ.
ఓకే.
వాళ్ళకి అవసరమైన కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్ లో మనల్ని పోస్ట్ చేస్తారనమాట, యంగ్ ప్రొఫెషనల్స్ గా, కన్సల్టెంట్స్ గా అట్లాగా. అక్కడంతా మనం డేటా అది కలెక్ట్ చేసుకోవటం, ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ ఉంటే నేను చేసిన ప్రాజెక్ట్ గురించి చెప్తే అప్పుడు మీకు ఐడియా వస్తుంది అనమాట.
ఓకే.
నన్ను రంపచోడవరంలో యంగ్ ప్రొఫెషనల్ గా రిక్రూట్ చేసుకున్నారనమాట. ఏపీఆర్ఐజీపీ అనేసి ఒక వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది అక్కడ, వరల్డ్ బ్యాంక్ అసోసియేటెడ్ ఫండెడ్ యాక్చువల్గా. దాంట్లో 3 యూనిట్స్ ఉంటాయి, రూరల్ రీటైలింగ్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఇట్లా. నన్ను హెల్త్ అండ్ న్యూట్రిషన్ కింద తీసుకున్నారు. ఇంకొకటి ఎఫ్పిఓస్ అనమాట. ఎఫ్పిఓస్ అంటే ఎస్ఐజీస్ లాగే సేమ్, ఆడవాళ్ళని ఎలా డ్వాక్రా సంఘాలుగా మలుస్తారో జెంట్స్ ని కూడా అలాగే
ఓకే, ఒక గ్రూప్స్ లాగా పెట్టిస్తారు
గ్రూప్స్ లాగా ఫామ్ చేస్తారనమాట. అట్లా దాంట్లో అలా ఉండే వేరియస్ సబ్ కేటగిరీస్ లో నాది హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనమాట. హ్యూమన్ డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అని మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను అనమాట. సో ఆ ఏరియాస్ కి వెళ్ళి వాళ్ళ హెల్త్ నీడ్స్, న్యూట్రిషన్ నీడ్స్, ట్రైబల్ ఏరియా అది.
ఓకే.
అక్కడ ఎలా ఉంటుందంటే ఈవెన్ మనం ఇన్స్టిట్యూషనల్ డెలివరీకి కూడా మనం మోటివేట్ చేయాలి.
ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటే
హాస్పిటల్లో బిడ్డ డెలివరీ అవ్వాలి అని అంటే కూడా మనం మోటివేట్ చేయాలన్నమాట. అంత రిమోట్ ఏరియాస్ ఉన్నాయి ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా.
మరి హాస్పిటల్స్ అవైలబిలిటీ ఉన్నాయా వాళ్ళకి?
హాస్పిటల్స్ అవైలబుల్ ఉంటాయి, కాకపోతే కొన్ని, ఇప్పుడు రంపచోడవరంలో 7 మండలాలు ఉన్నాయి. వాటిలో ఒక మండలం కొండ పైన ఉంటుంది అనమాట.
ఓకే.
అక్కడ నుంచి హాస్పిటల్స్ కొంచెం దూరం, పిహెచ్సిస్ దూరం అనమాట. సో వాళ్ళందరూ ఇంకా ఇంటి దగ్గరే కాన్పుల్ చేసేలాగా ఉంటారు. వాళ్ళందరినీ మనం ఫాలో అప్ చేసి ఇన్స్టిట్యూషనల్ డెలివరీకి మోటివేట్ చేసి అలా చేస్తాం అనమాట.
ఓకే.
వీటన్నిటికి హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది కదా అని అనుకుంటారు జనరల్గా, కానీ అపార్ట్ ఫ్రమ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనే మా ఆర్గనైజేషన్ కూడా కోఆర్డినేషన్ అనమాట, హ్యాండ్ ఇన్ హ్యాండ్ లాగా.
ఓకే. అంటే ఇంకా మీ వర్క్ రోజు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, డేటా కలెక్ట్ చేసుకోవడం అలాగా?
అవును, ఎక్కడెక్కడ వల్నరబుల్ పీపుల్ ఎక్కడ ఉన్నారో మనకి తెలుస్తుంది అనమాట, వాళ్ళందరినీ ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి.
ఓకే.
ఈవెన్ సేమ్ విత్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ అదర్ స్టేట్స్ కూడా, నా ఫ్రెండ్స్ అందరూ కొన్ని స్టేట్స్ లో కొంతమందికి ఇలా హెల్త్ అండ్ న్యూట్రిషన్ కింద మేబీ కొంతమందికి ఎనీమియా బాగా ప్రాబ్లం ఉండొచ్చు.
అంటే ఆ లోకల్ ఏరియాలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకొని అది అలాట్ చేస్తారనమాట మీకు, ఇది ఎలిమినేట్ చేసేలాగా వర్క్ చేయండి అని.
అవును.
ఓకే, నైస్. మరి ఎన్ఐఆర్డీలో కోర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు రిక్రూట్ చేసుకుంటారు కదా, ఫ్రెషర్స్ లెవెల్లో మనం ఎంత సాలరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
ఫ్రెషర్స్ లో 25-30 నుండి ఉంటుంది. నాకు, నేను యాక్చువల్గా జార్ఖండ్ ఎస్ఆర్ఎల్ఎం కి సెలెక్ట్ అయ్యాను ఫస్ట్, వాళ్ళు నాకు 28 ఆఫర్ చేశారు.
ఓకే.
తర్వాత ఏపీలో మళ్ళీ వేకెన్సీస్ పడ్డాయని చెప్పేసి నేను ఏపీకి అప్లై చేసుకుంటే ఏపీలో వచ్చింది. వీళ్ళు 35 ఆఫర్ చేశారు.
ఓకే. తర్వాత విత్ ఎక్స్పీరియన్స్ మీకు మళ్ళీ హైయర్ పోస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే దానికి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా రాయాలా?
విత్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి, కాకపోతే ఈ మధ్య ఆర్గనైజేషన్స్ లాంగ్ టర్మ్ గా తీసుకోవడం లేదనమాట, కాంట్రాక్ట్ జాబ్స్ కింద తీసుకుంటున్నారు 1 ఇయర్ 2 ఇయర్స్ అట్లా. ఫస్ట్ నన్ను 1 ఇయర్ కాంట్రాక్ట్ కింద తీసుకున్నారు, తర్వాత నెక్స్ట్ ఇయర్
దాన్ని పర్మనెంట్
రెన్యూ చేశారు.
ఓకే
సెకండ్ ఇయర్ కి చేశారు. ఒకవేళ ప్రాజెక్ట్ నీడ్ ఉంటే అట్లా అవసరాన్ని బట్టి ఎక్స్టెండ్ చేస్తారనమాట.
అంటే ఇంకా ఎన్ని ఇయర్స్ వర్క్ చేసినా ప్రాజెక్ట్ నీడ్స్ చూసి అప్లై చేసుకోవడం ఎంప్లాయీస్.
అవును, ఇన్ కేస్ ఇక్కడ ప్రాజెక్ట్ అయిపోతుంది అనుకుంటే సేమ్ మళ్ళా నెట్వర్కింగ్, ఎక్కడైనా ఏ ప్రొఫెషన్ అయినా నెట్వర్కింగ్.
అంతే అంతే. మరి ఒక
మన కాంటాక్ట్స్ బట్టి ఇంకొక ఆర్గనైజేషన్ కి అప్లై చేసుకుంటాం అనమాట. కరెక్ట్. ఈ రీసెంట్ డేస్ లో ఒక ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ ఏంటంటే, మా స్టూడెంట్స్ 1 ఇయర్ కోర్స్ వాళ్ళకి ఫర్దర్ గా ప్రమోషన్స్ కి కొంచెం కష్టం అవుతుంది అని చెప్తున్నారు అనమాట. అందుకని 2 ఇయర్స్ చేశారు ఇన్స్టిట్యూట్ కూడా ఆ ఇబ్బందిని అరికట్టడానికి.
ఓకే ఓకే. మరి ఇదంతా వర్క్ చేసిన తర్వాత ఇంకేదన్నా వేరే ఫీల్డ్ కి వెళ్ళాలంటే మన ఛాన్సెస్ ఉన్నాయా ఈ కోర్స్ చేసిన వాళ్ళకి? అంటే రూరల్ సైడ్ కాకుండా జనరల్ మేనేజ్మెంట్ పొజిషన్స్ నార్మల్ కార్పొరేట్ వరల్డ్ లో ఛాన్సెస్ ఉన్నాయా అని.
అంటే జనరల్ గా ఎన్ఐఆర్డీకి వచ్చే వాళ్ళు మోస్ట్లీ బీటెక్ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళే ఉంటున్నారు.
ఓకే.
సో వాళ్ళకి ఇదొక యాడెడ్ అడ్వాంటేజ్ ఆర్ ఎసెట్ అనుకోవచ్చు ఎన్ఐఆర్డీ కోర్స్.
అప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళ రెగ్యులర్ స్టడీస్ తరపున ఏమన్నా జాబ్ తెచ్చుకోవచ్చు.
రెగ్యులర్ స్టడీస్ తరపున జాబ్ తెచ్చుకోవచ్చు, ప్లస్ ఇంకా పిహెచ్డి చేస్తున్నారు కొంతమంది నా ఫ్రెండ్స్, ఇంకా ఒక కెనడా వెళ్ళారు దీని మీదే.
అంటే రూరల్ డెవలప్మెంట్ మీద పిహెచ్డి చేస్తున్నారా?
రూరల్ డెవలప్మెంట్ లో కూడా ఉంటాయి పిహెచ్డిస్. రూరల్ డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు రూరల్ మార్కెటింగ్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ కమోడిటీ అనుకోండి, ఏవో ఒకటి ప్రొడ్యూస్ చేస్తారు కదా, వాటన్నిటిని ఎలా సేల్ చేసుకోవాలి, బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ చేయాలి, అవన్నీ వాళ్ళు రూరల్ పీపుల్ కి అర్థమయ్యేలాగా మనం చెప్తాం అనమాట.
మరి ఇప్పుడు పిహెచ్డి చేస్తున్న వాళ్ళు అంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పు, ఎట్లా అంటే వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు ఎందులో పిహెచ్డి చేస్తున్నారు, వాళ్ళు గైడ్స్ని ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు, అంటే ఏ ఇన్స్టిట్యూట్స్ లో వాళ్ళు గైడ్స్ వెతుక్కుంటారు? అలాగా ఎన్ఐఆర్డీలోనే పిహెచ్డి ఆప్షన్స్ ఉన్నాయా?
ఎన్ఐఆర్డీలో పిహెచ్డి ఆప్షన్స్ కాదు, వర్క్ చేస్తా ఉన్నప్పుడు వీళ్ళు ఫర్దర్ గా ప్రమోషన్స్ కి వాటి కోసం పిహెచ్డిస్ చేస్తూ ఉంటారు అనమాట.
ఓకే. అంటే వాళ్ళు వేరే ఇన్స్టిట్యూట్స్ లో జనరల్ పిహెచ్డి చేసే స్టూడెంట్స్ లాగా జాయిన్ అవుతారు, అంతేనా?
అవును.
ఓకే ఓకే.
మనం రూరల్ లోనే కంటిన్యూ అవ్వాలి అనుకుంటే కూడా రూరల్ సబ్జెక్ట్స్ కింద పిహెచ్డి టాపిక్స్ ఉంటాయి.
ఓకే. అంటే సోషల్ సైన్సెస్. ఓకే సోషల్ సైన్సెస్. ఓకే నువ్వు చెప్పు. ఏంటి
మనం వర్క్ చేసిన కాలేజ్ లోనే మన ప్రొఫెసర్స్ ని వాళ్ళని అడిగితే వాళ్ళు గైడ్ చేస్తారన్నమాట.
ఓకే.
ఇలా పబ్లిక్ పాలసీ అనేసి అవన్నీ ఉంటాయి.
సోషల్ సైన్సెస్ కాబట్టి వాళ్ళు పిహెచ్డి రెగ్యులర్ గా వాళ్ళ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళడం అవసరం లేదు, వర్క్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. ఓకే బాగుంది.
ఇంకా ఫెలోషిప్స్ కూడా ఉంటాయి, ఫారెన్ ఫెలోషిప్స్.
ఆహా ఓకే. మరి ఎన్ఐఆర్డీలో ఏమైనా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్తావా మా ఆడియన్స్ కోసం?
ఎన్ఐఆర్డీలో మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే అసలు ఎన్ఐఆర్డీయే ఒక పెద్ద మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నా దృష్టిలో. హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళందరూ ఎన్ఐఆర్డీ చూసి రావాలంటే నేను ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నానేమో అన్నట్టుగా ఉంటుంది.
క్యాంపస్ ఆ? ఓకే ఓకే ఓకే.
హైదరాబాద్ అంటే జనరల్ గా ఈ పొల్యూషన్, దుమ్ము, ధూళి అలా అనుకుంటాం కదా, దానికి అంతటికి దూరంగా చాలా బాగుంటుంది క్యాంపస్. మెమరబుల్ అంటే సేమ్ ఇట్లాగే మమ్మల్ని ట్రిప్స్ కి తీసుకెళ్లే వాళ్ళు అవన్నీ నేర్చుకోవడానికి.
ఓకే. అంటే ఎన్ఐఆర్డి చదివేటప్పుడు కాదు, పోనీ వర్క్ చేసేటప్పుడు ఏమన్నా ఇన్స్పైరింగ్ స్టోరీ లేకపోతే నీకు కొత్తగా నేర్చుకున్న విషయం?
వర్క్ చేసేటప్పుడు అంటే సేమ్ మనం ఎంత చదువుకున్నా కూడా ఒక రూరల్ ఉమెన్ ని చూస్తే మనం ఎప్పుడు చాలా ఇన్స్పైర్ అవుతాం. వాళ్ళు సేవింగ్స్ చేసుకుంటారు, మనం ఇంత జాబ్ చేసి ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే భయపడతాం. కొంచెం బాగా ఉంటే ఎక్కువ స్పెండ్ చేస్తాం, అదంతా ఓకే. కానీ వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారో మనం గ్రౌండ్ లెవెల్లో చెప్తే కన్నా చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది శ్వేత.
ఓకే,
వాళ్ళు డైలీ వేజ్ ఎర్నర్ అయినా కానీ ఆవిడ సేవ్ చేసుకుంటది, ఇద్దరు ముగ్గురు కలిసి ఏదో ఒక ఇలా
బిజినెస్ స్టార్ట్ చేస్తాం.
పెట్టుకుంటారు. బిస్కెట్ మేకింగ్ యూనిట్ అని ఒకటి ఉండేది, రాగి బిస్కెట్స్ అని. ఇంకా వాళ్ళు అంత వాళ్ళ స్కిల్స్ అన్ని ఉపయోగిస్తారు అన్నమాట, వాళ్ళకి తెలిసిన స్కిల్స్ అన్ని ఉపయోగిస్తారు. మనం చేయాల్సిందల్లా జస్ట్ ఏదన్నా ఒక చిన్న లోన్ తీసి ఇచ్చామా, నలుగురు ఇంకా ఇంకో నలుగురు లేడీస్ ని సంఘటన చేసి ఆమెకి చేదోడుగా ఇచ్చాము. అట్లా చేస్తే వాళ్ళు చాలా ఎక్సెల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట.
ఓకే,
ఇట్లా చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని రూరల్ ఏరియాస్ లో దానికి కూడా హోల్సేల్ గా వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ సేల్ చేస్తారన్నమాట. విస్తరాకులు మిషన్ పెట్టి ఎక్సెల్ అయినా ఒక ఆమె చూసాను. బిస్కెట్ మేకింగ్
ఇప్పుడు ఎవరు కొంటున్నారు? విస్తరాకులు కొనేవాళ్ళు ఉన్నారా ఇప్పటికి?
అంటే అది కాదు, మామూలు మామూలు మనం పేపర్ ప్లేట్స్ చేస్తారు కదా.
ఓకే, అది వాళ్ళు తయారు చేస్తున్నారు.
మేము మా ఆర్గనైజేషన్ నుంచి ఆ మెషిన్ తెప్పిస్తాం అన్నమాట.
ఓకే,
ఒక ఇద్దరు ముగ్గురికి కలిపి ఇస్తాం. ఒకళ్ళే విస్తరాకులది ఒకళ్ళే చేసుకున్నారు, బిస్కెట్ మేకింగ్ కి ఇద్దరు కలిసి చేసుకున్నారు. వాళ్ళే చిన్న ఏదో ఒక చిన్న బ్రాండ్ పెట్టుకొని ఆ బిస్కెట్స్ రాగి బిస్కెట్స్ అని ఇట్లా అవన్నీ చేసి సప్లై చేస్తారు.
మరి వీళ్ళందరూ తయారు చేసినవి ఎక్కడ అమ్ముతూ ఉంటారు? మనకి జనరల్ షాప్స్ లో అయితే తెలియదు కదా, బ్రాండెడ్ వే వస్తాయి ప్రొడక్ట్స్.
వీళ్ళు కూడా ఏదో ఒక చిన్న చితకా బ్రాండ్ పేరు పెట్టుకుని ఎస్టాబ్లిష్ చేసుకుని దగ్గర నియర్ బై షాప్స్ కి వాటికి పెట్టుకుంటారు. ఇంకా పెద్దగా కావాలంటే కూడా ఈ డ్వాక్రా సంఘాలు వీళ్ళ కింద వాళ్ళకి డిస్బర్స్ చేయడం అలా చేస్తూ ఉంటారు అన్నమాట.
అంటే జనరల్ గా లేపాక్షి షాప్స్ కి వెళ్తూ ఉంటాం కదా, వినే ఉంటావు కదా లేపాక్షి.
వీళ్ళు వీళ్ళు ఓన్ గా ఎస్హెచ్జి వాళ్ళు కూడా ఒక తెనాల్లో అయితే పెడతారు, మంత్లీ ఒక స్టాల్ లాగా పెడతారు మార్కెట్ ఏరియాలో.
ఓకే, ఎయిట్ సైడ్ మార్కెట్
మున్సిపల్ మున్సిపల్ బిల్డింగ్ ఉంది కదా, నేనే కొన్నాను వెళ్ళి అక్కడ.
ఓకే, మున్సిపల్ బిల్డింగ్ లో ఒక స్టాల్ అలాట్ చేస్తే వాళ్ళు మంత్లీ వన్స్ వచ్చి అమ్ముకుంటారు.
బయట మున్సిపల్ బిల్డింగ్ బయట మామూలు కూరగాయ మార్కెట్ ఉంది కదా, అక్కడ వాళ్ళే ఒక స్టాల్ లాగా పెట్టుకుని అమ్మేవాళ్ళు అన్నమాట. అమ్ముతారు మనకి, ఈవెన్ మామూలు షాప్స్ లో కూడా కనిపిస్తాయి, కాకపోతే మనం నోటీస్ చేయం. నేను ఒకసారి నెల్లూరు వస్తుంటే ఒక హోటల్లో ఆగితే నెల్లూరు గ్రాండ్ దగ్గర వాళ్ళు అవేంటవి గులాబీ పూలు అని తయారు చేస్తారు కదా తినేవి, అవి నీట్ గా ఒక ప్యాకేజ్ లాగా ఉండి పలానా డ్వాక్రా వాళ్ళు పలానా గ్రూప్ వాళ్ళు చేశారని చెప్పేసి ఆ హోటల్లో ఉంది అది. కొన్న తర్వాత చూశాను నేను.
ఇవన్నీ తయారు చేయడం నేర్చుకోవడం, తయారు చేయడం ఒక ఎత్తైతే మళ్ళీ మార్కెటింగ్ నేర్చుకుని మార్కెట్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా.
అవును, బ్రాండింగ్ అదంతా. ఇప్పుడు ఇప్పుడు నార్మల్ గా ఒక ప్యాకెట్ లో అమ్మేదానికన్నా ఏదో ఒక బ్రాండ్ పేరు ఉందా లేదా అని కూడా కొంతమంది చూస్తారు. కొంతమంది మంచి బ్రాండ్ ఉందా, ఎంటీఆర్ అని ఉందా, ఇంకేదన్నా ఉందా అని చూస్తారు.
అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ క్వాలిటీ ఉంటే నమ్మకం ఉంటుంది కదా.
అవును, అందుకనే మేము బ్రాండింగ్ కూడా ప్రమోట్ చేస్తున్నాం అన్నమాట.
ఓకే, నైస్.
మేమంటే ఆల్ ఎస్ఆర్ఎల్ఎంస్ స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్స్ అన్ని, ఏ ప్రోడక్ట్ తయారు చేసిన రూరల్ వాళ్ళు ఏదో ఒక బ్రాండింగ్ ప్యాకేజ్ ఇస్తారు.
ఓకే,
మీరే సెపరేట్ గా ఒక లోగో పెట్టుకోండి, ఒక బ్రాండ్ నేమ్ పెట్టండి, మళ్ళీ వాటికి క్వాలిటీ సర్టిఫైడ్ అవన్నీ కూడా ఉంటాయి, అవి కూడా క్లియర్ చేయాలి. అంటే అవి వాళ్ళు ఎట్లాగూ క్లియర్ చేస్తారు, క్వాలిటీతోనే చేస్తారు కాబట్టి.
అదే కదా, అంటే యాజ్ ఎ కస్టమర్ ఇప్పుడు బ్రాండ్ ఎందుకు చూస్తామంటే, సో అండ్ సో బ్రాండ్ వాళ్ళంటే ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి మనమేమి డౌట్ పడాల్సిన అవసరం లేదు, అది కొనేస్తే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందులో ఉంటాయి అని. అందుకనే చూస్తాం. అంటే ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తినలేం కదా, పైగా ఈ పాండమిక్ టైంలో ఇంకా ఆలోచించాల్సి వస్తుంది. మొత్తానికి చాలా కొత్త విషయాలు తెలిసినాయి. అంటే రూరల్ డెవలప్మెంట్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది అని తెలుసు, కాకపోతే ఇంత డెప్త్ లో తెలీదు. కంపల్సరీ ఏజెంట్స్ వెళ్ళి మాట్లాడతారు, వాళ్ళని మోటివేట్ చేస్తారు, అక్కడ వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు అంత డీటెయిల్స్ తెలీదు. మన
అంటే ఇంకా
సర్కిల్లో
ఏపీలో తక్కువ
మనకి ఎక్కడ ఉన్నాయి అసలు
ఎన్ఆర్డీలో
ఫారెస్ట్
చూసిన
ఏరియాస్ లేవు
తర్వాత,
కదా ఏపీలో, అంత
అవును
ఎక్కువ లేవు.
ఎన్ఆర్డీలో వెళ్ళి చూసిన తర్వాత, ఎన్ఆర్డీలో చదివిన తర్వాత అర్థమైంది ఇంకా ఎన్ని రిమోట్ ఏరియాస్ ఉన్నాయని. బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, యూపీ ఇవన్నీ చాలా చాలా ఎక్కువ పావర్టీ లైన్ కి బాగా.
దిగువన ఉన్నాయా? యాక్చువల్లీ మనం అట్లా ఏపీ ఓ డెవలప్డ్ అనుకుంటాం, అంటే మనం ఇక్కడ చదివాం కాబట్టి. కానీ మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్ వెళ్ళినప్పుడు మన తెనాలి దగ్గరలోనే కట్టెవరం, తర్వాత దాని పేరేంటి కొలకలూరా, కొల్లూరు, కొలకలూరు ఇవన్నీ తిరిగినప్పుడు తెలుసా, కొంచెం బయట బయట కనిపించే షాప్ ఏరియాస్ కాకుండా ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకు అనిపిస్తుంది అనమాట, ఏంటి ఇట్లాంటి ఇల్లులు మన దగ్గరలోనే ఉన్నాయా అని. ఉట్టి మట్టితో గోడలు తయారు చేసి దానిపైన ఆకులతో రూఫ్ పెట్టుకుని ఉన్నవాళ్ళు ఉన్నారు తెలుసా. అంటే ఒకటి రెండు ఎక్సెప్షనల్ కేసెస్ కాదు, అలాంటివి చాలా ఇల్లులు ఉన్నాయి వరుసగా. ఇంకా వాళ్ళు చూడు డే అండ్ నైట్ అందులోనే ఉంటారు. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను, ఏంటి ఇప్పటికీ ఇట్లా ఉన్నాయా అని. అండ్ ఇంకా వాళ్ళు అంతే అందులోనే వండుకుంటారు, అందులోనే పడుకుంటారు. ఒకవేళ సడన్ గా వర్షం వస్తే ఏం చేస్తారు అదంతా తెలీదు. అలాంటి క్వశ్చన్స్ అడగద్దని మా మేడం ముందే చెప్పారు. అవి వాళ్ళు ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతారు, మీరు వెళ్ళి మరీ ఎక్కువ ఓవర్ క్యూరియాసిటీతో అలాంటి క్వశ్చన్లు అడగండి అని. అంటే మా క్యాంప్ ద్వారా మేము ఎయిడ్స్ ప్రివెన్షన్ క్యాంప్ చేసాం అనమాట. సో అదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళాము. వాళ్ళకి చెప్పడం కంటే మేమే ఎక్కువ నేర్చుకున్నాము. ముందు చెప్పాలంటే ఉన్నాయి కళ్యాణి, మనకి దగ్గరలోనే ఉన్నాయి, తెనాలి దగ్గరలోనే చాలా ఊళ్ళలో ఉన్నాయి. అలానే సార్ ఇవాళ చాలా కబులు చెప్పుకున్నాము, మంచి విషయాలు తెలిసినాయి. ముందు నాకు తెలిసినాయి, మా ఆడియన్స్ కి కూడా కొంచెం ఎక్కువ విషయాలు తెలిసినట్టు అనిపిస్తుంది నాకు. ఎవరైనా స్టూడెంట్స్ బాగా హ్యూమన్ సర్వీస్ చేయాలి, రూరల్ డెవలప్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎన్ఐఆర్డీ గురించి అయితే కంపల్సరీ ఆలోచించాలి కదా. థ్యాంక్ యూ సో మచ్, మనకి ఎప్పుడు రికార్డ్ చేద్దామన్నా కుదరలేదు, ఇవాళ ఎలాగైనా టైం తీసి మా కోసం, ముఖ్యంగా నా కోసం ఇంత టైం తీసుకొని రికార్డ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ యూ గుడ్ లక్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్. థ్యాంక్ యూ కళ్యాణి. ఓకే ఉంటాను, బాయ్.
ఎటువంటి కాలేజ్ డిగ్రీ లేకపోయినా బిజినెస్ ఉమెన్గా డెవలప్ అవుతున్న ట్రైబల్ మహిళల గురించి తెలుసుకొని నేనైతే చాలా ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యాను. మీరందరు కూడా ఇన్స్పైరింగ్గా తీసుకున్నారని అనుకుంటున్నాను. మనకి ఇంత మంచి మంచి కబుర్లు అన్నీ చెప్పిన కళ్యాణి గారికి ధన్యవాదాలు. మా కబుర్లన్నీ ఓపిక్గా విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం, అంతవరకు సెలవు. స్టే సేఫ్, స్టే హ్యాపీ.